దేవుని వాక్యం వద్దకొద్దాం. ఆ కీర్తన గ్రంథము 147వ కీర్తన 5వ చరణాన్ని చదువుకుందాం. 147వ కీర్తన 5వ చరణాన్ని చదువుకుందాం. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. 4వ వచనం కూడా, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపి, మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గొప్ప దేవుడు అని ఆరాధిస్తూ ఉన్నాం. స్తుతికి మహిమకు ఘనతకు పాత్రుడు అని స్తుతిస్తూ ఉన్నాం. కాలాలు సమయాలు స్వాధీనమందించుకున్న దేవుడు, దినములను మాసములను నడిపిస్తున్న దేవుడు అని స్తుతిస్తూ ఉన్నాం. 6 నెలలు మీరు ఆత్మీయంగా కొనసాగడానికి మా అందరికీ సహాయం చేసినందుకు స్తోత్రాలు. 7వ నెలలోకి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు. ఈ నెలలో ప్రభు మీ రాజ్య విస్తరణ కొరకే, మీ నామ ఘనత కొరకే, మీ వాక్యానుసారమైన కార్యాలు చేయడానికి మేము ఆశ కలిగి ప్రార్థిస్తుండగా, మహిమ తెచ్చుకోండి. ప్రాముఖ్యంగా మీలో ఎదగడానికి, మీలో ఆనందించడానికి ప్రభు మీకు అందనాలు. మాకు సహాయం చేయండి. రాత్రి ఆఫరేడ్ ప్రార్థనలో మీ సన్నిధి తోడుగా ఉంచారు, స్తుతిస్తున్నాం. ఉదయాన్నే మీ సన్నిధిని ప్రేమించి మీ ప్రియులందరూ రావడానికి సహాయం చేశారు. మీ వాక్యం వద్దకొచ్చాం. మీరు నాతో మాతో మాట్లాడండి. సమయాన్ని ఆశీర్వాదకరంగా మార్చండి. యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. రావునంద పిల్లరా, అందరికి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో మరొకసారి ఉదయకాలపు బైబిల్ స్టడీకి ఆహ్వానం తెలియజేస్తున్నాను. మనం దేవుని నేచర్ని, గాడ్స్ నేచర్ని, ఆయన స్వభావాలను, గుణలక్షణాలను అధ్యయనం చేస్తా ఉన్నాం. అందులో 11 గుణలక్షణాలు స్టడీ చేస్తూ వచ్చాం. 1, గాడ్ ఈజ్ స్పిరిట్, దేవుడు ఆత్మయ్య ఉన్నారు. 2, గాడ్ ఈజ్ పర్సన్, దేవుడు వ్యక్తిత్వం కలిగి ఉన్నాడు. 3, గాడ్ ఈజ్ వన్, దేవుడు అద్వితీయుడై ఉన్నాడు, ఆయన ఒక్కడై ఉన్నాడు. 4, గాడ్ ఈజ్ ట్రయూన్, ఆయన త్రిత్వమై ఉన్నాడు, మనం చూడగలిగా. అట్లాగే 5, సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్, ఆయన స్వయంభవుడు అని మనం చూడగలిగాం. 6వ అంశం, సెల్ఫ్ సఫిషియెంట్ గాడ్, ఆయన సర్వ సమృద్ధి గలవాడు. 7వ అంశంగా, గాడ్ ఈజ్ ఎటర్నల్, నిత్యుడగు దేవుడు. 8వ అంశం, గాడ్ ఈజ్ ఇన్ఫినైట్, ఆయన అనంతుడు. 9వ అంశం, గాడ్ ఈజ్ పర్ఫెక్ట్, ఆయన పరిపూర్ణుడు. 10వ అంశంగా, గాడ్ ఈజ్ ఓమ్నిపొటెంట్, సర్వశక్తివంతుడు. 10వ అంశంగా, మనం బైబిల్ స్టడీ వల్ల గ్యాప్ ఇచ్చాం అంతకు ముందు అంశం, గాడ్ ఈజ్ ఓమ్ని ప్రజెంట్, సర్వ వ్యాపి అయిన దేవుడు. 11 అంశాలు స్టడీ చేశాం. ఈరోజు మనం స్టడీ చేస్తున్న అంశం 12వ అంశం. ఈ అంశం యొక్క టైటిల్, గాడ్ ఈజ్ ఓమ్ని సైంట్, గాడ్ ఈజ్ ఓమ్ని సైంట్, సర్వ జ్ఞాని అయిన దేవుడు. సర్వ జ్ఞాని అయిన దేవుడు. జ్ఞానం కొరకు మనం ఎరుగుదము, జ్ఞానం యొక్క విలువ కూడా మనం ఎరుగుదము. మేబీ అకడమిక్ ఎడ్యుకేషన్ ని జ్ఞానానికి కొలమానంగా మనం తీసుకొని, ఏం చదువుకున్నారు, ఎన్ని డిగ్రీలు చేశారు, ఏమి సాధించారు అన్న వాటిని బట్టి మనుషులు అంచనా వేయడం కూడా మనం ఎరుగుదాం. కాబట్టి జ్ఞానానికి ఈ కంప్యూటర్ యుగంలో చాలా ప్రాముఖ్యత ఉంది. మార్కెట్ లో జ్ఞానాన్ని అమ్ముకొని డబ్బులు చేసుకుంటా ఉన్నారు. ఎంత బాగా సంపాదిస్తున్నారు అన్నదానికే జ్ఞానాన్ని వాడుతూ ఉన్నారు. ఎన్ని మార్కులు అన్నది కూడా వాళ్ళు ఎంత జ్ఞానవంతులు తెలియడానికి కూడా ప్రామాణికంగా మనం మాట్లాడుతున్నాం. అయితే దేవుని జ్ఞానం వేరు, మనం మాట్లాడుకుంటున్న జ్ఞానం వేరు. దేవుడు ఎంత గొప్ప జ్ఞానియో, దేవుని జ్ఞానం ఎంత ప్రాముఖ్యమైనదో అర్థం చేసుకోవటం ఆత్మీయ జీవితానికి మంచిది. మర్చికి మనం చదివిన ఈ వాక్య భాగం 147వ కీర్తన 5వ వచనం చివరి మాటలు రాయబడింది, ఆయన జ్ఞానమునకు మితి లేదు అని రాయబడింది. లిమిట్స్ దేవుడి జ్ఞానం ఇంత అని చెప్పడానికి పరిమితులేమీ లేవు. అందుకే ఓమ్ని సైంట్ సర్వ జ్ఞాని, అనంత జ్ఞాని దేవుడు, అనంత జ్ఞాని దేవుడు, సర్వ జ్ఞాని అని మనం చూస్తున్నాం. ఆయన జ్ఞానమునకు మితి లేదు అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి? పైవచనం వివరిస్తా ఉంది, 4వ వచనం నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, అది ఆయన జ్ఞానం. ఆకాశ నక్షత్రాలను హ్యూమన్ టెక్నాలజీ ఇంత ఇన్ని నక్షత్రాలు అని చెప్పడం వల్ల కాలేదు. నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, ఒక్కొక్క మండలంలో కోట్ల కొలది నక్షత్రాలు అని మాట్లాడుతున్నారు. కానీ ఆకాశ నక్షత్రాలకు ఒక కౌంట్ ఉంది, ఆ కౌంట్ ఆయన నియమించాడు, అది ఆయన జ్ఞానం. చాలాసార్లు మనం జ్ఞానముగా దేని కొరకైతే మాట్లాడుతున్నాము, అది క్రియేటివ్ నాలెడ్జ్ కాదు. మనమేమి పుట్టించడం లేదు, మనం ఏం చేస్తున్నామంటే ఉన్నదానికోసం మాట్లాడుకుంటున్నాం. భూమి గూర్చిన జ్ఞానం జియోలజీ అని మాట్లాడితే మన జియోలజీ భూమిని పుట్టించలేదు. మన జియోలజీ భూమిని అప్గ్రేడ్ చేయలేదు కూడా. మహా అయితే డిగ్రేడ్ చేయగలుగుతామేమో, పొల్యూట్ చేయగలుగుతామేమో. దేవుడి జ్ఞానం భూమిని సృష్టించింది. దేవుడి జ్ఞానం ఆకాశ నక్షత్రాలను సృష్టించింది. దేవుడి జ్ఞానం ఆకాశ వైశాల్యాన్ని సృష్టించింది. మనం చాలా తెలివైన వాళ్ళం, మన తెలివితేటలో ఎంత గొప్పవో మనకు తెలుసు, మన తెలివితేటలు ఎంత గొప్పవో మనకు తెలుసు. దేవుని తెలివితేటలు మనకు అర్థమైతే, దేవుని జ్ఞానం మనకు అర్థమైతే ఆశ్చర్యం అనిపిస్తుంది. రీసెంట్ గా బైబిల్ ముందు శాస్త్రం నిలిచిందన్న పాట రాసినప్పుడు దాన్ని చూపించడానికి ట్రై చేశాం, ప్రభు సహాయం చేశారు. ఎట్లాగా ఆ శాస్త్రాలు పుట్టుకొచ్చాయి, ఎట్లా శాస్త్రాలు పుట్టుకొచ్చాయంటే దేవుడు సృష్టిని చేస్తే, దేవుడు మనిషిని కూడా చేస్తే, మనిషికి దేవుడు మేధస్సుని ఇస్తే, ఆ మేధస్సును వాడి శాస్త్రాలు రాశాడు. దేవుడు చేసిన సృష్టిని చూసి దేవుడు చేసిన మనిషి అది మట్టి మెదడు, మట్టి మేధస్సు శాస్త్రాలు రాస్తే దానికి పిహెచ్డీలు తీసుకొని పట్టాలు చేతబుట్టుకొని నేను స్కాలర్ని సైంటిస్ట్ని అని చాలా గొప్పగా మాట్లాడుతూ ఒక మాట, దేర్ ఇస్ నో గాడ్, దేవుడు లేడు, దేవుడు అంటూ ఎవరో లేరు అని చెప్పే నాస్తిక భావజాలం. విచిత్రం అనిపిస్తుంది. మనం ఎంత, మన బ్రతికెంత, మన జ్ఞానం ఎంత, అదేమీ తెలియకుండా దేవుణ్ణి అర్థం చేసుకోకుండా మనం చాలాసార్లు ఈ పిల్లలు ఎవరి బిడ్డలు కాలేజీలోకి వెళ్ళేసరికి అక్కడ సాతాను బలంగా పనిచేస్తాడు. అవును, కాని దేవుని జ్ఞానం కోసం మాట్లాడుతున్న ఈ పరిధిలో సాధారణ జ్ఞానం కోసం కూడా మాట్లాడాలి. సాధారణ జ్ఞానం కోసం కూడా మాట్లాడాలి. ఆదికాండ 3వ అధ్యాయం 1వ వచనంలో వాడి ఇంట్రడక్షన్ ఎట్లా ఉంటది అంటే, సర్పము సమస్త భూజంతువుల్లోనూ యుక్తి గలదై ఉండెను. వైజ్ సర్పెంట్. సర్పం తెలివితేటలు ఉన్నాయంటే అవును, భూజంతువుల అన్నిటికంటే వాడు జ్ఞానవంతుడు. సర్పము భూజంతులన్నిటికంటే యుక్తి కలిగి ఉండేను అన్నమాట. మనం అక్కడ చదివాం ఆదికాండ 3:1 చదువుతాం. ఇంకా యెహెజ్కేల్ గ్రంథంలో వాడి కోసం రాయబడ్డ మాట, దేవుడిచ్చిన జ్ఞానమే దాన్ని చెరిపేసుకున్నాడు, పాడు చేసుకున్నాడు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని చెరిపేసుకున్నాడు, పాడు చేసుకున్నాడు. 28వ అధ్యాయం యెహెజ్కేల్ గ్రంథం 28వ అధ్యాయంలో ఆయన రాయబడుతున్న ఆయన రాస్తున్న మాట ఇరవై ఎనిమిది పదిహేడు, నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానము చెరుపుకుంటివి. పాడు చేసుకున్నాడు. 12వ వచనంలో పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యము గల కట్టడమునకు మాదిరివి. పూర్ణ జ్ఞానము, జ్ఞానాన్ని చేసుకున్నాడు. కాబట్టి మనం ఈరోజు లోకంలో రెండు జ్ఞానాల కోసం వింటాం. కొంచెం అర్థం అవ్వాలి, అర్థం చేసుకుంటే బాగుంటుంది. మనకి స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదా, స్కూల్ స్టార్ట్ అవగానే సహజంగా మనకి గుర్తొచ్చేది ఏంటంటే పిల్లలకి జ్ఞానం రావాలి కాబట్టి ప్రార్థన చేయాలి. జ్ఞానం అంటే ఏంటి? వాడు అకాడమిక్ ఎడ్యుకేషన్ లో బాగా చదువుకోవాలి, మంచి మార్కులు రావాలి, అదే జ్ఞానం. నా బైబిల్ అంది అది దయ్యాల జ్ఞానం, అది సాతాను జ్ఞానం. యాకోబు పత్రిక మూడవ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చదవాలి. పదిహేను వచనం నుంచి చదివితే ఈ జ్ఞానం పైనుంచి దిగి వచ్చినది కాక ఆ జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం కాదు, మరో జ్ఞానం ఉంది. ఏ జ్ఞానం అది? భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిది, దయ్యాల జ్ఞానం వంటిది. కాబట్టి ఇక్కడ దేవుడు గాడ్ ఈజ్ ఓమ్ని సైంట్ అన్న ఈ గుణలక్షణం దగ్గర దేవుడు సర్వజ్ఞాని, అనంత జ్ఞాని అన్న సత్యాన్ని బాగా అర్థం చేసుకుంటే జ్ఞానంగా మార్కెట్ లో చలామణి అయిపోతుంది. ఫస్ట్ క్లాస్ కి 100,000 రూపాయలు ఫీజు, అంత బాగుంటుందో? చాలా కాలేజీల్లో జేఈ మైన్స్ రాస్తున్న వాళ్ళు, నీట్ ఎంట్రన్స్ రాస్తున్న వాళ్ళకి సంవత్సరానికి 1-1.5 లక్షల ఫీజులు. ఈవెన్ కొన్ని కార్పొరేట్ స్కూల్స్ లో 1వ తరగతి 1,00,000 రూపాయల ఫీజు. దానికి నిజంగా కడుతున్నారు, ఎగబడుతున్నారు, సీట్ల కోసం తాపత్రయపడుతున్నారు. నిన్న ఒక అడిషనల్ ఎస్పీ గారు రిటైర్డ్, మన సహవాసిన, ఆయన వస్తే ఆయనతో ట్రావెల్ చేస్తా ఉన్నాను. 20 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాను బ్రదర్ అన్నాడు. దేనికోసం సార్ అన్నాను. నాన్నగారు 2వ ప్రపంచ యుద్ధంలో యుద్ధం చేశారు, దానికి ప్రభుత్వం అప్పుడు భూమి ఇచ్చింది. ఆ భూమి ఏమైపోయిందో తెలియదు, ఆ భూమి కోసం 20 సంవత్సరాలుగా పోరాడుతున్నాను అన్నాడు. ఎందుకు అంత పోరాటం అంటే ఇప్పుడు 1,00,000,000 రూపాయలు అది, ఇప్పుడు అది 1,00,000,000 రూపాయలు. అవును, మట్టి కోసం, భూమి కోసం 20-30 సంవత్సరాలు ప్రాణాలు పోయేలాగా పోరాడడం చూస్తున్నాం. దేవుని జ్ఞానం ఎట్లా ఉంటది అంటే, పౌలు భక్తుడు, అపోస్తులు వీళ్ళందరూ పోరాడారు. మిషనరీలు వీళ్ళు పోరాడారు. వాళ్ళ పోరాటం ఒకలా ఉంటుంది, మన పోరాటం ఒకలా ఉంటుంది. వాళ్ళ తాపత్రయం ఒకలా ఉంటుంది, మన తాపత్రయం ఒకలా ఉంటుంది. అందుకోసం జ్ఞానానికి ఆధారమైన దేవుడు, దేవుని బిడ్డలు, వాళ్ళ జీవిత విధానం, వాళ్ళ పోరాటం, వాళ్ళు సంపాదించుకునేది, వాళ్ళు కూడబెట్టుకునేది, వాళ్ళు దాచుకునేది, అది ఒక రకంగా ఉంటుంది. లోకస్తులు మనం రీసెంట్ గా పేపర్లో చదివినట్టున్నాను, ఈ పొలిటికల్ కామెంట్స్ లో ఒక పొలిటికల్ లీడర్ అంటున్నాడు, 5 ఎకరాలు అమ్మేసి 70 కోట్లు ఖర్చు పెట్టాను, ఇంకా 50 ఎకరాలు ఉన్నాయి, ఎంతైనా చేయగలుగుతాను. అవును, డబ్బు, అధికారం, దానికోసం చేస్తున్న ప్రయత్నాలు, మనం ఇవన్నీ చూస్తున్నాం. అన్నిటిని కలిపేయద్దు, అన్నిటిని కలిపేయద్దు. లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రి, పిచ్చి. లోక జ్ఞానం దెయ్యాల జ్ఞానం, సాతాను జ్ఞానం, డబ్బులు సంపాదించుకునే జ్ఞానం, పేరు సంపాదించుకునే జ్ఞానం. ఆ జ్ఞానం కోసం బైబిల్ చాలా స్పష్టంగా అది వెర్రి, అది పిచ్చి అని మాట్లాడుతున్నాడు. దెయ్యాల జ్ఞానం అని మాట్లాడుతున్నాడు. దేవుని జ్ఞానం ఎంత శ్రేష్టమైనదో, ఎంత ప్రత్యేకమైనదో, ఇంకా వాడికి భాషలో మాట్లాడాలంటే నీ చేతిలో ఉంది కదా ఆ నల్లట్ట పుస్తకం, నీ చేతిలో ఉంది కదా ఈ బైబిల్ అనే పుస్తకం. ఏమైనా పిల్లలకి ఎక్కిందా? ఎక్కించడానికి ఏమన్నా ట్రై చేసావా? ఏమైనా నేర్పించావా? వేస్ట్ ఆఫ్ టైం కదా. ఎవరు టైం పని పాట లేనోడు బైబిల్ చదువుకుంటాడు. మరి మన పిల్లలు ఏం చేస్తారు? చాలా బిజీగా ఉన్నారు. వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు చదివే పుస్తకాలు వేరు, ట్యూషన్కి వెళ్ళి చదువుకునే పుస్తకాలు వేరు, వాళ్ళు భుజాన మోసే పుస్తకాలు వేరు, వాళ్ళ నెత్తి మీద మోసే పుస్తకాలు వేరు, నువ్వు వాళ్ళకి నేర్పించే పుస్తకాలు వేరు, నువ్వు కొనిపెట్టే పుస్తకాలు వేరు. అది ఇది కలిపేయద్దండి, దయచేసి అది ఇది కలిపేయద్దు, అది ఇది కలిపేయద్దు. దెయ్యాల జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం. మార్కెట్ లో ఇప్పుడు పనికొస్తున్నట్టుగా కనిపించవచ్చు గాక, పనికొస్తున్నట్టుగా డబ్బులు సంపాదించుకోవడానికి పనికొస్తున్నట్టు కనిపించవచ్చు గాక, నిజంగా ఎంత నష్టపోతారో నిశ్చేతులు అర్థమవుతుంది. ఎంత వృధాగా ప్రయాసపడ్డారో నిశ్చేతులు అర్థమవుతుంది. మేబీ ఎస్ఎఫ్జేలోకి వచ్చిన తర్వాత ఇది మీకు కొంతమందికి పక్కన భర్తలకి భార్యలకి చూస్తే ఇదేం పిచ్చి, ఉదయం రాత్రి 12 దాకా ప్రార్థన జరగడం ఏంటి, మళ్ళీ ఉదయాన్న 5 గంటలకు ప్రార్థనకు రావడం ఏంటి, ఇదేం పిచ్చి. ఇదే సెక్యులర్ ఎడ్యుకేషన్ సంబంధించి అయితే అబ్బా ఎంత బాగుంటుందో, ఎంత బాగుంటుందో, నీలో ఒక అంబేద్కర్ కనబడుతున్నాడు అన్నట్టుగా ఉంటుంది. పుస్తకాల పురుగు అన్నట్టుగా ఉంటుంది. పుస్తకాల పురుగు, యోగి వేమన్నా, ఋషులు తపస్సు చేస్తున్నారు, అట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది. ప్రభు లోక జ్ఞానానికి, దైవ జ్ఞానానికి వ్యత్యాసం అర్థమవడానికి మనకు సహాయం చేయాలి. మన పిల్లలకు దాన్ని పాసాయం చేయడానికి మనకు సహాయం చేయాలి. నేను ప్రాముఖ్యంగా ఈ గాడ్ ఈజ్ ఓమ్నీ సైంట్ అన్న ఈ అంశం దగ్గర ఆయన జ్ఞానం ఏంటో అర్థమైతే మిగతా జ్ఞానం ఆయన జ్ఞానం కంటే గొప్పదిగా, ఆయన జ్ఞానం కంటే గొప్పదిగా. అందుకే ఎస్ఎఫ్జేలో చిల్డ్రన్ స్కూల్ అందుకే స్టార్ట్ చేసాం, చిల్డ్రన్ స్కూల్ స్టార్ట్ చేసాం. చిల్డ్రన్ స్కూల్లో ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నామంటే నీకు ఏది ఎక్కువ, ఏది ఎక్కువ, దెయ్యాల జ్ఞానానికి రోజుకి 2 గంటలు, దేవుడి జ్ఞానానికి రోజులో టైమే లేదు. దెయ్యాల జ్ఞానానికి రోజులో సింహభాగాన్ని వాడేస్తున్నాం, దేవుడి జ్ఞానానికి టైమే లేదు. మొదటి కీర్తన 2వ చరణం దేవుడి జ్ఞానం కోసం ఆ జ్ఞాన సముపార్జన కొరకు మాట్లాడుతున్న మాట, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి, డే అండ్ నైట్ మెడిటేట్ చేయాలి, వాడిని దేవుడు ఫలింపచేస్తాడు, పచ్చగా ఉంటాడు. ఆశీర్వాదం అక్కడ దాగి ఉంది, జీవం అక్కడ దాగి ఉంది. లేకపోతే పొట్టు చెత్తలాగా, గాలికి చెదరగొట్టు పొట్టులాగా జీవితం వ్యర్థమైపోతుంది. కొంచెం అర్థం చేసుకుందాం. జ్ఞానం వాడు సమస్త భూజంతువులు కంటే సర్పము యుక్తి కలిగింది. వాడు దేవుడిచ్చిన జ్ఞానాన్ని చెరిపేసుకున్నాడు. పాడు చేసే జ్ఞానం, డైవర్ట్ చేసే జ్ఞానం చూస్తున్నాం. ప్రాముఖ్యంగా దేవుడి జ్ఞానాన్ని నేను చదువుతా ఉంటే, స్టడీ చేస్తూ ఉంటే చాలా విషయాలు పండితులు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పారని చదువుతా ఉన్నాను, స్టడీ చేస్తూ ఉన్నాను. మన మేలు కొరకు చాలా విషయాలు ఉన్నాయి. దేవుడి జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే మార్కెట్లో డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్న జ్ఞానం ఏదైతే ఉందో దానికంటే చాలా శ్రేష్టమైనది దేవుడి జ్ఞానం. కుదిరితే చదువుతాము, కుదిరితే బైబిల్ గ్రంథంలో ఒకటి రెండు వాక్యాలు చదువుకో, క్యాలెండర్లో ఒకటి రెండు వాక్యాలు చదువుకో అన్న ఆ మోసం నుంచి బయటకు వస్తాం. అర్థమవడానికి ప్రభు మనకు సహాయం చేయాలి. కాబట్టి 147వ కీర్తన 5వ వచనంలో ఆ చివరి మాట, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఎంత అని చెప్పడానికి, హద్దులు గీయడానికి వల్ల కాదు. ఎంత ఆయన జ్ఞానం? మచ్చికి 4వ వచనం, నక్షత్రాల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. నక్షత్రాలు అన్న మాట దగ్గర సూర్యుడు ఒక నక్షత్రం. సూర్యుడు కోసం ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడడానికి కూడా జ్ఞానం సరిపోదు. సూర్య నమస్కారాలు అని చెప్పి యోగాలో అభ్యాసం చేపిస్తారు. ఇంకేం చేసేది? సూర్యుడిని చూసి దండం పెట్టడం తప్ప ఏం మాట్లాడతాం? అంత అద్భుతమైన సృష్టి సూర్యుడు, దేవుళ్ళా భావించబడతా ఉన్నాడు మిగతా విశ్వాసాల్లో. దేవుడు నక్షత్రాల సంఖ్య, ఎన్ని నక్షత్రాలు చేశాడు ఆకాశంలో, ఆయన నక్షత్రాల సంఖ్య నియమించాడు. తర్వాత మాట అద్భుతం, వాటన్నిటికీ పేర్లు పెడుతున్నాడు. అబ్బా, లెక్క ఉంది, ప్రతి నక్షత్రానికి ఒక పేరు ఉంది. పేరు పెట్టి నక్షత్రాన్ని పిలిచే దేవుడు. 5, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు. 104వ కీర్తన 24వ వచనం చదువుతాం. ఆశ్చర్యకరమైన మాటలు కీర్తనకారుడు ఆయన స్తుతించడానికి, ఆరాధించడానికి నక్షత్రాలను ఆధారం చేసుకుని ఆరాధిస్తున్నాడు. నక్షత్రాల దగ్గర ఆయన ఆస్ట్రాలజీ రాయలేదు. నక్షత్ర శాస్త్రాన్ని రాసి నేను గొప్ప అని చెప్పుకోవడానికి ఆయన తాపత్రయం కాదు, కానీ పొరుగు దండాలు పెడుతున్నాడు, శాస్త్రాంగ నమస్కారం చేస్తున్నాడు. ఏందయ్యా, నువ్వేందయ్యా, నీ జ్ఞానం ఏందయ్యా, ఈ సృష్టి ఏంటయ్యా, ఆ నక్షత్రాలు ఏంటయ్యా, కక్షలు ఏంటయ్యా, అంత గొప్ప దేవుడు అని స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. దట్ మస్ట్ బి అవర్ యాటిట్యూడ్. 104వ కీర్తన 24వ వచనం, యెహోవా నీ కార్యాలు ఎన్ని విధములుగా ఉన్నవి. జ్ఞానము చేతను వాటన్నిటిని నిర్మించినవి. ఏది దానంతట అవి రాలేదు. దేవుని వాక్యం ఎంత మాత్రము ఈ పరిణామ సిద్ధాంతాన్ని సమర్థించదు. జీబ్రా ఆకులు తినడానికి మెడ పైకి సాపితే మెడ సాగిపోయింది. చింపాంజీ మెల్లగా మెల్లగా మనిషిగా మారిపోయాడు. చింపాంజీలు మనుషులుగా మారిపోయారు. ఇక ఏది ఎలాగనుకుంటే అలా జరిగిపోతుంది. చాలా అసలు అనిపిస్తుంది. అంత గొప్ప దేవుడు. మన బ్లడ్ పంపింగ్ సిస్టమ్ గాని, రెస్పిరేషన్ సిస్టమ్ గాని, యూరినేషన్ సిస్టమ్ గాని, ఏది ఆలోచించినా ఏందయ్యా నీ జ్ఞానం, ఏందయ్యా నీ జ్ఞానం, ఎట్లా చేస్తున్నావు, మా ఊహకు అందని జ్ఞానం, స్తుతించకుండా ఉండలేము, ఆరాధించకుండా ఉండలేము అనిపిస్తారు. అంటాడు నీ కార్యాలు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, వాటి జ్ఞానము చేతను వాటన్నిటినీ నిర్మించావు. యాక్సిడెంటల్ గా రాలేదు, రెవల్యూషన్ థియరీ ప్రకారంగా రాలేదు. డార్విన్ కూడా ఊహించిన తప్పే, దేవుడు చేశాడు, జ్ఞానంతో చేశాడు, ఆలోచించి చేశాడు. ఏం చేశాడు? తర్వాత కింద మాటలు, నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉంది. అందులో సముద్రం కోసం మాట్లాడుతున్నాడు. 25, అదిగో విశాలమైన మహాసముద్రం, అందులో లెక్కలేని జలచరాలు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి. 27, తగిన కాలమునను వాటన్నిటికీ ఆహారం ఇచ్చేది అనియు, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టినది అది పుచ్చుకొను, నీవు గుప్పులు విప్పగా మంచి వాడిని తిని తృప్తి పరచబడును. దేవుని కార్యాల్లో సముద్రాన్ని చూపిస్తూ, సముద్ర జీవులను చూపిస్తూ విచిత్రం అనిపిస్తుంది. ఎప్పటికీ ఎప్పటికీ తోడుతా ఉంటారు. సముద్రాల్లో వెళ్ళిపోయి సముద్రంలోకి వెళ్తే అక్కడ నిలబడితే అనిపిస్తుంది, నేనెంత, నా బ్రతికెంత, నా జ్ఞానం. విశాలమైన మహాసముద్రం, ఆ విశాలమైన మహాసముద్రంలో ఎన్ని కోట్ల జీవరాశులు పోవడం, వలేసుకోవడం, చేపలు పట్టుకోవడం, ఒండుకు తినడం, నిద్రపోవడం, అదే బ్రతికైపోయింది. కీర్తనగారుడు సముద్రాన్ని బట్టి స్తుతిస్తున్నాడు, భూగోళాన్ని బట్టి స్తుతిస్తున్నాడు, ఆకాశ పక్షులను బట్టి స్తుతిస్తున్నాడు, ఆకాశ పక్షులను బట్టి స్తుతిస్తున్నాడు. పెద్ద మార్కెట్ సముద్రమే జరిగేది, పెద్ద మార్కెట్ తెచ్చుకోవడం, డబ్బులు చేసుకోవడం, తెచ్చుకోవడం డబ్బులు తెచ్చుకోవడం, తెచ్చుకోవడం డబ్బులు చేసుకోవడం. మనకు కూడా కోస్టల్ ఏరియా ఎక్కువ కావడం వల్ల ఆంధ్రాలో సీ పోర్ట్స్ డెవలప్ చేయాలి, ఆ సముద్ర వ్యాపారాన్ని బాగా ప్రోత్సహించాలి, డబ్బులు వస్తాయి. అవును అవును, మన జ్ఞానం అంతా డబ్బు 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 డబ్బే డబ్బే. కీర్తనకారుడు ఏమర్థమైందంటే, ఏందయ్యా నీ సృష్టి ఏంటి, ఈ సముద్రం ఏంటి, అందులో జీవరాశులు ఏంటి, నువ్వెంత గొప్ప దేవుడు, నీ జ్ఞానం చేత నీ కార్యాలు ఎన్నెన్ని విధముగా ఉన్నవి అని స్తుతిస్తూ ఉన్నాడు. అని స్తుతిస్తూ ఉన్నాడు. 136వ కీర్తన 5వ వచనం చదువుతా. 136వ కీర్తన 5వ వచనం చదువుతా. 4వ వచనం కూడా చదువుతా. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. 5, తన జ్ఞానము చేత ఆయన ఆకాశాన్ని కలగజేశాడు. ఎట్లా వచ్చేసింది ఆకాశం, ఎట్లా వచ్చేసే నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఎట్లా వచ్చేస్తున్నాయి మేఘాలు, ఎట్లా కురుస్తుంది వర్షం, చంద్రుడు ఎవరు పెట్టారు భూమి మీద, చంద్రుడికి భూమికి ఉన్న రిలేషన్ మనం ఎరుగుదు, ఈ ఋతువులు రావడానికి, కాలాలు మారడానికి చంద్రుడు చాలా అవసరం. ఎవరు పెట్టారు ఈ గురుత్వాకర్షణ శక్తి ఏంటి, మీసాల మీద నిమ్మకాయ నిలబెట్టి మాటలు మాట్లాడుతాం, మీసాలు కూడా లేకుండా గాలిలో ఎట్లాగా భూమిని ఎలాడదీశాడు ఆయన, ఎంత మాస్ భూమి, ఎంత బరువు, ఎంత మాస్ ఉన్న భూమి ఎట్లాగా గాల్లో తేలాడుతుంది, ఆశ్చర్యం ఆశ్చర్యం. ఇక స్తుతించడమే, మనం మాట్లాడడానికి ఏముంది, ఆయన కార్యాలను చూడడం, ఆయన ఆరాధించడం. 4, ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యాలు చేయువాడు, ఆయన కృప నిరంతరముండు, తన జ్ఞానము చేత ఆకాశము కలగజేశాడు. 6, ఆయన భూమిని నేల మీద పరిచినవాడు, ఆశ్చర్యం ఆశ్చర్యం. భూమి మీద నీరు ఉండడం కాదు, నేల మీద భూమి ఉందట. మరి అంతేగా, మూడు అంతులు నీరు, ఒక అంతు నేల. దేని మీద ఎవరున్నట్లెక్క? భూమి మీద సముద్రాలు ఉన్నాయా? సముద్రాల మీద భూమి ఉందని ఆ బైబిల్ అంది. సముద్రాల మీదే భూమి ఉంది. నేల, ఆయన భూమిని నేల మీద పరిచాడు. ఏడు, ఆయన గొప్ప జ్యోతి నిర్మించాడు. గొప్ప జ్యోతి నిర్మించాడు. ఆయన సృష్టి కొరకు మాట్లాడుతూ స్తుతిస్తున్నాడు. చివరి మాట 26, ఆకాశమందుండు 25, సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు, పోషిస్తున్నాడు. అవును గాని, ఉదయాన్ని క్యారేజీ పెట్టుకుని ఆఫీస్కి పరిగెడతా ఉన్నాం కదా. సరే, మరి ఆకాశ పక్షులు ఏం జాబ్ చేస్తున్నాయి? సముద్రపు జీవులు ఏం జాబ్ చేస్తున్నాయి? అడవి మృగాలు ఏం జాబ్ చేస్తున్నాయి? ఎవరు పోషిస్తున్నారు? ఆయన సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చేవాడు. మరి మనకి ముందుకి ఎట్లా తయారయ్యాం? ఎందుకు తయారయ్యాయంటే, ఏదైన తోటి చెప్తుంది, బాబు నిన్ను ఇప్పుడు ఎట్లాగో చూసాడు, ఏదేం తోటి వేసాడు, తినరా అన్నాడు, ఏం తక్కువ చేయలే, తిన్నది ఎక్కువైపోయి మాట వినడం చేతకాక కళ్ళు ఎత్తికెత్తి పాడు చేసేసుకున్నాం, పాడు చేసేసుకున్నాం. బయటికి గెంటేశాడు, బయటికి గెంటేశాడు, రెక్కాడితే తప్ప డొక్కాడదు అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ ఆయన కాలు పట్టుకొని మహాప్రభు చేర్చుకో, మార్చుకో, నన్ను తీసుకో, నన్ను మళ్ళీ యాక్సెప్ట్ చేయి. ఆయన బతిమాలడానికి బదులు నేనేంటో చూపిస్తాను, నా తెలివి ఏంటో చూపిస్తాను, నా సత్తా ఏంటో చూపిస్తాను, చరిత్రలో నాకంటూ కొన్ని పేజీలు ఉండాలి, ఆ పనికి మన డైలాగులన్నీ చెప్పి చివరికి ఏమీ చేయలేక, దేన్ని మార్చుకోలేక జీవితం వ్యర్థం అయిపోతుంది. మోసపోతాం, పాదాల మీద పడతాం, ప్రభుని ఆరాధిద్దాం. మనమేమి మనిషిని ఆరాధించడానికి రాలా, మనమేమి మనమేంటో ప్రూవ్ చేసుకోవడానికి రాలా. మన ట్రూ ఐడెంటిటీ, విఆర్ సన్స్ ఆఫ్ గాడ్, విఆర్ హెరిటేజ్ ఆఫ్ గాడ్, దేవుని సంతతి, దేవుని పిల్లలం, దేవుని స్వరూపాలం, దేవుని పోలికలం. సర్వ సృష్టి మన అబ్బదైతే మనం ఆయన ముద్దు బిడ్డలో. ఆ సత్యం మనకు అర్థమైతే ఇక దేనికోసమో దేనికోసమో ఎగబడే ప్రాకులాడు పక్కన పెట్టి ఆయన్ని గుండెల్లో పెట్టుకుంటాం, ఆయన పాదాల దగ్గర మన జీవితాన్ని ఉంచుకుంటాం. నిరీక్షణ విశ్వాసంతో ఆయనకి నచ్చిన జీవితాన్ని జీవిస్తాం, ఆయన కలుసుకోవడానికి రెడీ అయిపోతాం. మనం పోగొట్టుకున్న వైభవాన్ని తిరిగి సంపాదించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభునందు ఆ భోగ భాగ్యాలు తిరిగి సంపాదించుకోవడానికి మనం మనోనేత్ర వెలిగించబడితే అన్ని ప్రయారిటీస్ అన్ని సెటిల్డ్ అయిపోతాయి, ప్రయారిటీస్ అన్ని సెటిల్డ్ అయిపోతాయి. కాబట్టి కీర్తనకారుడు ఆయన ఆరాధిస్తున్న విధానం, ఆయన ఆరాధిస్తున్న విధానం, జ్ఞానం చేత ఆకాశాన్ని చేసావు, జ్ఞానం చేత భూమిని సముద్రాల మీద పరిచావు, జ్ఞానం చేత గొప్ప జ్యోతిని చేసావు, జ్ఞానం చేత సర్వ జీవులను పోషిస్తున్నావు, జ్ఞానం చేత వర్షాలను కురిపిస్తున్నావు, మేఘాలను రప్పిస్తున్నావు, మేఘాలు నీళ్లను మూటగడుతున్నావు, మేఘాలు రప్పించి భూమి మీద కుమరిస్తున్నావు. ఎంత ఆశ్చర్యకరంగా దేవుని కార్యాలు తలపోసుకుంటూ భక్తుడు కీర్తనకారుడు ఆయన ఆరాధిస్తున్నాడు. ఆయన అనంత జ్ఞాని, ఆయన అనంత జ్ఞాని. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనానికి వెళ్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనానికి వెళ్దాం. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను. భూగోళం ఎట్లా వచ్చేసింది? అట్లాగా డార్క్ గా ఏమీ లేకుండా అలా చాలా సంవత్సరాలు ఉండిపోయింది. తర్వాత ఎక్కడో ఏకకాల జీవి స్టార్ట్ అయింది, అందులో జీవమంతా పుట్టుకొచ్చేసింది. రకరకాల సిద్ధాంతాలు బైబిల్ చదివితే మీకు అర్థం కాలేదు, మీరు ఫెయిల్ అయిపోయారు అనిపిస్తుంది. దేవుడి వాక్యం మాట్లాడుతుంది, ఆయన జ్ఞానం వలన, అనంత జ్ఞాని అయిన దేవుడు భూమిని స్థాపించాడు. భూమిని స్థాపించాడు. రెండో మాట, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచాడు. ఆయన తెలివి వలన అగాధ జలాలు ప్రవహిస్తున్నాయి. ఆయన తెలివిని బట్టి వర్షం కురుస్తుంది, మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నది ఆయన తెలివి, నేలను పుట్టించింది ఆయన తెలివి, భూమిని స్థాపించేటట్లుగా చేసింది ఆయన వివేచనతో ఆకాశ విశాలమును స్థిరపరిచాడు. ఆకాశ విశాలం స్థిరపరిచాడు. చాలాసార్లు మన నాన్న ఎంత గొప్పడో అర్థమైతే ఇక చాలు మన ధన్యుడు, మన ధన్యుడు. ఆయన పుట్టావా, ఆయన కొడుకువా, ఆయన వాళ్ళకి అబ్బాయివా, ఎంత బాగా చూస్తారో, ఎంత బాగా చూస్తారో. చాలాసార్లు డిసప్పాయింట్ అవుతాం, నేనెందుకు ఈయన కుటుంబంలో పుట్టాను, నేనెందుకు రాజుల కుటుంబంలో పుట్టలేదు, నేనెందుకు ఉద్యోగస్తుల కుటుంబంలో పుట్టలేదు, నేనెందుకు ఈ పేదలు ఇంట్లో పుట్టాను అనిపిస్తుంది. వాళ్ళని పేరెంట్స్ ని ఇన్సల్ట్ చేద్దామన్న ఉద్దేశం కాదు, కానీ మనకి దేవుడు తండ్రి, అందుకే మనకి శరీర తండ్రి ఉన్నాడు, ఆత్మలకు తండ్రి ఉన్నాడు. ఎబ్రి పత్రిక 12 మాట్లాడతాడు ఆత్మలకు తండ్రి. ఆ మాట జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుంది. ఎబ్రి పత్రిక 12, ఎబ్రి పత్రిక 12:9, శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండి వారి యందు భయభక్తి కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వాడికి మరి ఎక్కువగా లోబడి బ్రతకాలి. నీ శరీర తండ్రి పేదోడైతే నువ్వు డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. నీ శరీర తండ్రి ధనవంతుడైతే నువ్వు పొంగిపోవాల్సిన పని లేదు. ఎందుకు? అదేది శాశ్వతం కాదు. మన ట్రూ ఐడెంటిటీ ఏంటంటే మన ఆత్మలకు తండ్రి, మన హెవెన్లీ ఫాదర్ ఎంత ధనవంతుడు, ఎంత జ్ఞానవంతుడు. సర్వ భూమి ఆయనది, సర్వ సృష్టి ఆయనది, ఆయన జ్ఞానానికి మితి లేదు. ఆయన్ని తండ్రి, ఆత్మలకు తండ్రి అయిన దేవుడు. మనం ఏవైతే గోల్స్ పెట్టుకొని పరిగెడతా ఉన్నామో, ఏవైతే మనం ఉంటే బాగుంటుందని ఆశపడుతున్నామో, ఆ ఆశలన్నీ, ఆ కళలన్నీ నెరవేరటం చాలా కష్టం. నెరవేరిన అనుభవించడానికి నువ్వు ఉండడం కూడా కష్టమే. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన్ని తండ్రి, ఆయన్ని తండ్రి, ఆయన్ను కలుసుకోవాలి. ఇంట్లోంచి పారిపోయి బయటకు వచ్చావు, లేకపోతే ఇంట్లోంచి మడబడి బయటికి ఇంటేశాడు ఆయన. రోడ్డు మీద బిక్కాలకి ఎంతకాలం తీరినా బ్రతుకు మారదు. రా ఇంట్లోకి రా, నీ సొంత ఇంట్లోకి రా, నీ దేవుడి దగ్గర రా. వారి మనసు తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని, చెంపలు బాడుకొని తప్ప అయిపోయింది. నానా నేను నన్ను చేర్చుకుంటావంటే ఓ ఎంత ప్రేమ కలిగినోడు వాడు. ప్రాడిగల్ సన్ తప్పిపోయినాడు, అక్కడ తిరిగి వస్తా ఉంటే ఎదురెళ్ళి ముద్దు పెట్టుకున్నాడు కదా, ఎదురెళ్ళి ముద్దు పెట్టుకున్నాడు కదా. కావున ప్రియులరా, మనం ఆయన అనంత జ్ఞాని అన్న మాట దగ్గర, ఆ అనంత జ్ఞాని ఈ అనంత సృష్టిని చేశాడు అన్న మాట దగ్గర, ఈ నక్షత్రాలన్నిటినీ ఆయనే చేశాడు అన్న మాట దగ్గర, ఈ సువిశాల సముద్రాలను, సముద్ర జీవులను, ఆకాశ పక్షులను సృష్టించాడు అన్న మాట దగ్గర, ఆయన నీ తండ్రి, ఆయన నీ ఆత్మీయ తండ్రి. యువర్ హెవెన్లీ ఫాదర్. దేవుని కొరకు ఆలోచించటం, దేవుని కొరకు చదవటం, దేవుని కొరకు ధ్యానించటం, దేవుడు చెప్పింది చేయడం, దేవుని చిత్తాన్ని నెరవేర్చటం, అవి జీవితంలో అదొక్కటే పనికొచ్చేది. యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని దగ్గరగా చూస్తే ఒకే ఒక బిజినెస్, నా తండ్రి పనుల మీద నేనుండాలి, నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు, నా తండ్రి ఇష్టం నెరవేర్చాలి. ఆయన తాగమన్నాడు, నేను ఈ పాత్రలోకి తాగాలి. ఆయన చేయమన్నాడు, నేను ఈ లోకం కోసం ప్రాణం ఇవ్వాలి. ఏంటి యేసుక్రీస్తు ప్రభు ఆంబిషన్ అంటే? దేవుని చిత్తం చేయటం, దేవుని చిత్తం చేయటం. దేవుడు ఆయన్ని హెచ్చించాడు, ప్రతి నామము కంటే పైన అందించాడు. ఆయన తన కుడిపార్శ్వను కూర్చున్నాడు, ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చాడు, నా ప్రియకుమారుడు. దావీదు జీవితంలో దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, నా హృదయానుసారుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు. మోషే విషయంలో సాక్ష్యం ఇచ్చాడు, నమ్మకస్తుడు, నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. మనం దేనికోసము పరిగెడుతున్నాం, ఎవరిను ఇంప్రెస్ చేయడానికి పరిగెడుతున్నాం, దేన్ని సంపాదించుకోవడానికి పరిగెడుతున్నాం. హృదయకాలం వాక్యం అంతా మాట్లాడుతున్న మాట, నీ తండ్రి అనంత జ్ఞాని. ఆ అనంత జ్ఞాని అయిన దేవుడు ఈ సృష్టి అంతటి చేశాడు. ఆయన జ్ఞానం నీకు అర్థమైతే ఇంకేది గొప్పగా అనిపించదు. ఇంకా దేనికోసము ఆయన దూరం చేసుకోవు. ఎక్కడ ఇందులోనూ నీ ఆత్మకు తృప్తి ఉండదు, నీ జీవితానికి అర్థం ఉండదు. నీ తండ్రి దగ్గర తప్ప. కావున ప్రియులారా, దేవుని అనంత జ్ఞానం కొరకు బైబిల్ మాట్లాడుతూ ఉండగా బిట్స్ అండ్ పీసెస్ గా ఉన్న ఇవన్నీ మనం కన్స్ట్రక్టివ్ గా స్టడీ చేయడానికి, సృష్టిలో దేవుడి జ్ఞానాన్ని, సృష్టిని చేసిన అనంత జ్ఞానిని, సృష్టిని చేసిన విధానం దగ్గర అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అందులో ఈ మాటలు చదివాం. ఒకటి, ఆయన సృష్టి దగ్గరకు వచ్చేసరికి ఆకాశం, గొప్ప జ్యోతులు, సముద్రాలు, సముద్రం మీద భూమి, ఆ మాటలు చదివాం. క్రియేషన్ దగ్గర ఆయన హస్తాన్ని, ఆయన జ్ఞానాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 26వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 26వ వచనం దగ్గర చాలా చక్కటి లోతైన మాటలు. 40వ అధ్యాయము 26వ వచనం దగ్గర, మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించను, వీటి లెక్క చొప్పున, వీటికి లెక్క ఎక్కడి నుంచి వచ్చింది, వీటి సమూహాలను, ఇవి క్లస్టర్స్ గా ఎట్లా ఉన్నాయి, బయలుదేరజేసి ఇవన్నీ ఎట్లా పోతున్నాయి, వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచేవాడే కదా, తన అధిక శక్తి చేతను, తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒకటైనా విడిచిపెట్టడు. 26వ వచనం ఏమంటుందంటే, నక్షత్రాలు దేవుడు చేశాడు, లెక్క ఆయన పెట్టాడు. ఎట్లా పెట్టారంటే, సమూహాలు, వీటి సమూహాలు క్లస్టర్స్ గా ఉన్నాయి. ఈ ఆస్ట్రోనమీలో మాట్లాడే మాటలు ఏంటంటే, క్వాజర్స్, సూపర్ నోవల్స్, న్యూట్రాన్ స్టార్స్, బ్లాక్ హోల్స్, డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ. ఈ పదాలన్నీ, వీటి మీద పెద్ద స్టడీ ఉంది. అవును, మనమేం చేయట్లా, నానా తంటాలు పడి ఏదో ఒక పేరు పెట్టుకొని అధ్యయనం చేస్తా ఉన్నాం. లాస్ట్ టైం ఒక హౌస్ విజిట్ కి వెళ్ళినప్పుడు, తను పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో ఇంజనీర్ అనుకుంటాను, సహోదరుడు, పాప, చిన్న పాప వాళ్ళ కూతురు పరిచయం చేశాడు. అన్న కూతురు ఒక నక్షత్రాన్ని కనిపెట్టింది, దాన్ని నాసా కూడా ప్రపోజల్ పంపించాము, నాసా యాక్సెప్ట్ చేసి అప్రిషియేషన్ లెటర్ పంపించింది, యంగ్ సైంటిస్ట్ గా పాపను గుర్తించారు అని పాప కోసం చాలా గొప్పగా చెప్పాడు. ఆశ్చర్యమే, ఆ చిన్న పాప ఒక నక్షత్రాన్ని కనిపెట్టడం ఏంటి, యంగ్ సైంటిస్ట్ అని చెప్పి ఆ చిన్న వయసులో గుర్తించడం. రీసెంట్ గా కూడా ఏదో జరిగింది, ఆ పాప ఏదో ఇచ్చి అయింది. ఒక మాట చెప్పాను, ఆ పిల్లకి అర్థమైంది లేదో కానీ, అమ్మా, నక్షత్రాలను కనిపెట్టడం చాలా గొప్ప సంగతి, నక్షత్రాలను తయారు చేయడం అసలైన సంగతి, నువ్వు నక్షత్రాన్ని కనిపెట్టి అవార్డు తీసుకున్న బాగుంది, నక్షత్రాన్ని చేసిన దేవుడిని కనిపెట్టడానికి కొంచెం బైబిల్ చదువు అన్నాను. మేబీ రుచించకపోవచ్చు, ఆ మాటలు తలకెక్కకపోవచ్చు. నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, ఆ పుస్తకాల్లో ఉన్న అదంతా ఏం చెప్తుంది అంటే, సృష్టి అద్భుతం. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అంటే, సృష్టికర్త అద్భుతం. సృష్టి ఎలా ఉందో అన్నది మనం పుస్తకాలు అన్నిట్లో దొరుకుతుంది. సృష్టి ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎట్లా చూడాలి, ఏం కోరుకుంటున్నాడు ఆయన, మనసు ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆయన, అది బైబిల్ గ్రంథంలో ఉంది. మనం చాలా అడ్వాన్స్డ్ గా బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు లోకంలో ఉన్న స్టడీస్ అన్నిటికంటే చాలా శ్రేష్టమైనది ద గాడ్ ఆఫ్ క్రియేషన్. ఆయన పట్టుకుంటున్నాం, ఆయన అర్థం చేసుకుంటున్నాం, ఆయన ప్రసన్నం చేసుకుంటున్నాం, ఆయనకు తగ్గట్టుగా మన జీవితాన్ని మార్చుకోవడానికి వచ్చాం. ఇదేమి వేస్ట్ ఆఫ్ టైం కాదు, సరైన ట్రాక్ లో ఉన్నాం, ధన్యులు. అది మనకు అర్థమైతే జబ్బులు చేర్చుకోవాలి, ఇంకా ఎక్కువ సమయాన్ని ఆయన్ని అర్థం చేసుకోవడంలో, ఆయన ప్రసన్నం చేసుకోవడంలో మనం కేటాయించాలి. ఆయన మాట్లాడుతున్న మాటలు 26వ వచనంలో ఆయన చేశాడు సృష్టి అంతటిని. అదే 40వ అధ్యాయం 12వ వచనం మాట్లాడుతున్నాడు, తన పుడుసిట్లో జలమును కొలిచిన వాడెవడు, ఈ మూడొంతుల సముద్రాన్ని అంటాడు దేవుడు దోషుల్లో జలాలు ఆయన కొలిచాడు. మూడొంతుల సముద్రం ఉండాలని ఎవరు చెప్పారు? ఆయన అనంత జ్ఞానాన్ని పెట్టి పెట్టాడు. మూడొంతుల సముద్రం కాస్త పొంగిందనుకోండి అయిపోయింది మన జీవితం, కాస్త లోపలికి వెళ్ళిందనుకోండి టెంపరేచర్ విపరీతంగా పెరుగుతుంది, మొత్తం క్లోజ్, చాప్టర్ క్లోజ్, సృష్టి అంతా భూగోళం మీద ఉన్న వాళ్ళంతా నాశనం. ఆయన ఎంత ఉండాలి అంతా, ఎంత టెంపరేచర్ ఉండాలి అంతా. ఎందుకు సముద్రాలు, ఆ ఉప్పు సముద్రాలు వల్ల మనకేంటి లాభం అనిపించుకుంటాం గానీ, అసలుకి సముద్రాలు బ్యాలెన్స్ చేయకపోతే ఆ టెంపరేచర్, వర్షాలు, రెయినీ సైకిల్ మొత్తం మొత్తం అంతా కొలాప్స్ అయిపోద్ది. కొలిసాడు ఎంత వాటర్ ఉండాలో, అంత వాటర్ కొలిసి పెట్టాడు. జానుతో ఆకాశంలో కొల చూచిన వాడేవాడు, ఆకాశానికి అంచు ఉందంటే ఉంది, కొలత ఉందంటే ఉంది. బైబిల్ గ్రంథంలో శపన సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు బాప్తీసం సందర్భంలో ఏం చూస్తామంటే ఆకాశం తెరవబడి అక్కడ పరలోకం నుంచి దేవుడు కనబడటం, ఆకాశం తెరవబడి అంచు తెరవబడి దేవుడు కనబడుతున్నాడు. ఆకాశాలకు కొలం కొలతుంది, భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు. పర్వతాలు తవ్వేసి రోడ్లు వేసేయడం కూడా మంచిది కాదు, పర్వతాలు తవ్వటం మంచిది కాదు, అంత బ్యాలెన్స్డ్ గా దేవుడు పెట్టాడు. మన్ను కొలిచాడు ఆయన, త్రాసులో పర్వతాలు త్రూసిన వాడెవడు. ఎందుకు ఈ హిమాలయ పర్వతాలు ఉన్నాయి, ఎందుకు ఈ పర్వతాలన్నీ ఇంత హైట్ ఉన్నాయి, ఏంటి ఉపయోగం అన్నది మేబీ మనకి ఊరకనే కనిపించవచ్చు, కానీ బ్యాలెన్స్ చేయడానికి దేవుడు పర్వతాలని ఆయన పెట్టాడు. కాబట్టి 13వ వచనం, యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు, ఆయనకి ఎవరు సలహా చెప్పాలి, ఆయనకు మంత్రి అయ్యానికి బోధపరిచిన వాడెవడు, యవను వద్ద ఆయన ఆలోచన అడిగాను, ఆయనకి వివేకము కలగజేసిన వాడెవడు. చివరి మాట, తర్వాత మాట, న్యాయ మార్గమును గురించి ఆయనకు నేర్పిన వాడెవడు, ఆయనకు జ్ఞానమును అభ్యసింప చేసిన వాడెవడు, ఆయనకు బుద్ధి మార్గమును బోధించిన వాడెవడు. అంత గొప్ప దేవుడు ఆయన ఎవరి దగ్గర తీసుకున్నాడు, ఆయనకు ఎవరు సలహా చెప్పాలి? అనంత జ్ఞాని, జ్ఞానానికి ఆధారమైన దేవుడు. ప్రభునందు పిల్లరా, మనం ఆయన పాదాలు దేరుకొచ్చాం. ఆయన జ్ఞానాన్ని ఉదయాన్నే లేవగానే ఆకాశం చూస్తే, ఆకాశంలో చాలా రమ్యంగా కనబడుతున్న సూర్యుని చూస్తే, తెల్లవారుతున్న ఈ వేకువజామును చూస్తే, ఆ సృష్టిని చూస్తే, అన్నిటి దగ్గరికి అనిపించాల్సిందంటే ఎంత గొప్ప అరుణోదయం, ఎంత గొప్ప ఉషోదయం, ఎంత గొప్ప జూలై మాసం. అన్నిటి దగ్గర మనం ఆయన స్తుతించుకుంటే ఎట్లా ఉంటాం, ఆయన ఆరాధించుకుంటే ఎట్లా ఉంటాం. కావున పిల్లరా, సృష్టిని చూసినప్పుడు ఆయన నక్షత్రాలను, ఆయన ఆకాశాన్ని, ఆయన భూగోళాన్ని, ఆయన సముద్రాలను సృష్టించినవాడు. ఆయనకి ఆకాశం యొక్క సైజు తెలుసు. ఆయనకి ఆకాశంలో మనకు అర్థం కాకుండా ఉన్న ఒక మాట మాట్లాడాల్సి వస్తే, చాలాసార్లు హాలీవుడ్ మూవీస్ లో గొప్పగా చూపించే సత్యం ఏంటంటే, ఇంకొక జీవులు ఉన్నాయి, గ్రహాంతర జీవులు ఉన్నాయి, గ్రహాంతర వాసులు ఉన్నారు, అవేమి లేవు, ఉండడానికి వీలు లేదు. బైబిల్లో భూమి మీద మాత్రమే మనుషులు ఉన్నారు. మనకి దేవుడు చెప్పాడు, ఆయన చెప్పిన తాకం కూడా దేవదూతలు ఉన్నారు, గ్రహాల్లో ఉంటారు, పరలోకంలో ఉంటారు. ఈ ఆకాశంలో దెయ్యాలు ఉన్నాయి, దురాత్మ సమూహం ఉంది, ఆకాశ మండలం ముందున్న దురాత్మ సమూహాలు, అంతే తప్ప ఏక మనుషులు జీవులు ఎవరు లేరు. ఆయన చేసిన సృష్టి ఏంటో, ఆయన ఏం చేశాడు, ఎలా చేశాడు, ఎందుకు చేశాడు, మొత్తం మాట్లాడుతుంది మనతో, మొత్తం మాట్లాడుతుంది మనతో. మనం కొత్తగా ఇంకా ఏదో తది, ఏదో ఉంది, ఏదో ఉంది, ఏం అక్కర్లా అంత చెప్పేశాడు, అంత మన చేతిలో రాసి పెట్టేశాడు. మనం దాని ప్రకారంగా వెళ్ళిపోతే చాలు, ఎక్కడ డీవియేట్ అయ్యేది ఏమి లేదు, మనం భంగపడేది ఏమి లేదు, మనకు తెలియదంటే ఏమీ లేదు, ఈ భూగోళం కోసం మాట్లాడతాడు, భూమి గోళాకారం. ఆకాశం కోసం మాట్లాడతాడు, ఆకాశం అంతా ఒక మండలంగా ఉంది, భూగోళము గోళాకారంగా మండలంగా ఉంది అని మాట్లాడతాడు. యోగు గ్రంథం 38వ అధ్యాయం చదువుదాం. యోగు గ్రంథం 38వ అధ్యాయం 4వచనానికి వెళ్తే నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి? ఆయన అన్నాడు, నువ్వు భూమి పుట్టిన తర్వాత ఏవో ఏవో మాట్లాడుతున్నావు, కానీ దేవుడికి భూమి యొక్క ప్రారంభం ఆయనే చేశాడు, పునాది ఆయనే వేశాడు. భూమి యొక్క అంతం కోసం కూడా మాట్లాడతాడు, భూగోళం అంతం కోసం మాట్లాడతాడు, ఆరంభం కోసం మాట్లాడతాడు. ఈరోజు మన జ్ఞానం గొప్పగా మనం మాట్లాడుతూ ఉంటే, దేవుడి జ్ఞానం భూగోళం యొక్క ఆరంభం కోసం మాట్లాడుతుంది, ఆరంభానికి కారణం ఆయనే అని మాట్లాడుతుంది, ముప్పై 8:4 భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? 5వ వచనం నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణం నియమించిన వాడు ఎవడో, భూమి ఎంత పరిమాణంలో ఉండాలి ఆయన డిసైడ్ చేశాడు, 8వ వచనం సముద్రము దాని గర్భంలోంచి పొల్లు రాగా తలుపుల చేత దాన్ని మూసిన వాడేవాడు సముద్రానికి ఇసకారేణువులను హద్దుగా పెట్టి చాలు దీని దాటి ముందుకు రావడానికి వీల్లేదు అన్నాడు. సముద్రం అక్కడ ఆగిపోయింది అంతే, గోడేమీ లేకపోయినా మీరు భూమికి సముద్రానికి మధ్య ఉన్న దాని ఏమంటారు సముద్ర తీరానికి వెళ్తే ఎవరు గోడ కట్టారు అక్కడ? ఏ గోడ ఉందని చెప్పి సముద్రం అక్కడితో ఆగిపోతా ఉంది. ఆ ఉప్పొంగుతో వచ్చిన తరంగాలు అక్కడెందుకు నిమ్మలమైపోతున్నాయి? ఆయన వాడు అక్కడే ఉండు అన్నాడు. అక్కడ ఆగిపోయింది. 8 సముద్రము తన గర్భంలోంచి పొల్లు రాగా తలుపులు చేత దాన్ని మూసిన వాడు ఎవడం? 9 నేను మేఘములు దానికి వస్త్రముగా గాఢాంధకారమును దానికి పొత్తుగుడ్డగా వేసినప్పుడు మేఘాన్ని వస్త్రంగా పెట్టాడు, గాఢాంధకారాన్ని పొత్తుగుడ్డగా పెట్టాడు. మేఘాల్లోంచి వస్తున్న వేపర్స్ అన్నిటినీ ఆ వస్త్రం పీచుకుంటుంది, అది మళ్ళా భూమి మీద తీసుకొచ్చి ఫిల్టర్డ్ వాటర్ ఇస్తా ఉంది. నేను పెట్టాను మేఘాలను, గాఢాంధకారాన్ని వస్త్రాలుగా పెట్టాను అంటున్నాడు. 10, 11 సముద్ర సరిహద్దు కోసం దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టినప్పుడు నువ్వు ఇంతవరకే గాని మరి దగ్గరికి రాకూడదు, అని ఇక్కడనే నీ తరంగములు పొంగు అనపబడునని నేను చెప్పినప్పుడు నువ్వు ఉంటువా? సృష్టి కోసం మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. అంత ఆశ్చర్యకరంగా ఉంటాయి మాటలు. 14 ముద్ర వలన మంటికి రూపము కలుగునట్టు అది పుట్టగా భూముఖము మార్పునందును విచిత్రమైన పని గల వస్త్రం వలె సమస్తము కనబడును. విచిత్రంగా భూగోళం అంతటిని మట్టికి రూపాన్నిచ్చి మట్టికి జీవాన్నిచ్చి తీసుకొచ్చాడు ఆయన. నక్షత్రాల కోసం ఎంత బాగుంటుందో 38వ అధ్యాయం చదివితే, నక్షత్రాల కోసం మాట్లాడుతున్నాడు, వర్షం కోసం మాట్లాడుతున్నాడు. 28 వర్షానికి తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవడు? మంచు గడ్డ ఎవడి గర్భం నుంచి వచ్చును? ఆకాశం నుంచి దిగు మంచు ఎవడు పుట్టించును? జలములు రాతి వలె గడ్డ కట్టును. ఇక్కడ మనకు పెద్దగా అర్థం కాదు, కానీ ఈ వెస్టర్న్ కంట్రీస్కి వెళ్తే ఆ శీతల దేశాల్లో మంచు వర్షంలా కురుస్తూ ఉంటే, రోడ్ల మీద మంచు, చెట్ల మీద మంచు పడతా ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎట్లా వచ్చింది అని మాట్లాడుతున్నాడు. మంచు బిందువును పుట్టించువాడెవడు? మంచు గడ్డ ఎవడి గర్భంలోంచి వచ్చును? ఆకాశం నుంచి దిగు మంచు ఎవడు పుట్టించును? జలములు రాతి వలె గడ్డ కట్టును, అగాధ జలముల ముఖము గట్టిపరచబడును. మంచు కోసం మాట్లాడుతున్నాడు. కిందకు వచ్చేసరికి నక్షత్రాల కోసం మాట్లాడుతున్నాడు. 34 వచనంలో జలరాశిని కప్పినట్లు మేఘములకు నీవు ఆజ్ఞీయగలవా? మెరుపులు బయలువెళ్లి చిత్తం ఉన్నామని నీతో చెప్పినట్లు వాటిని బయటికి రప్పింపగలవా? మేఘాలు చిత్తం మహాప్రభు, మంచు చిత్తం మహాప్రభు, తుఫాను చిత్తం మహాప్రభు అని ఎంతగా ఆయన చెప్పిన దాన్ని సృష్టి అంతా చేస్తున్నాయో, సృష్టి అంతా నెరవేరుస్తున్నాయో. 36 అంతరేంద్రియములో జ్ఞానం ఇచ్చిన వాడెవడు? హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు? మట్టి మెదడుకు మేధస్సునిచ్చిన వారెవడు? ఆలోచించే శక్తి ఇచ్చింది ఎవరు? ఆయన అనంత జ్ఞాని. గాడ్ ఈజ్ ఓమ్నిసెంట్, అనంత జ్ఞాని అయిన దేవుడు. ఆయన జ్ఞానాన్ని మనం అభ్యసిస్తున్నాం, ఆయన జ్ఞానాన్ని మనం చదువుతున్నాం, రాసుకుంటున్నాం, గుర్తుపెట్టుకుంటున్నాం. ఆయన జ్ఞానం లోక జ్ఞానంలో ఉన్న డిగ్రీలు, పీజీలు, పీహెచ్డీలు మించిన జ్ఞానం. జీవం కలిగిన దేవుని జ్ఞానం, మన తండ్రి జ్ఞానం, సర్వ సృష్టికి కర్త అయిన దేవుడి జ్ఞానం. కావున ఆయన అంటాడు, నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో, నీ టైం అంతా ఇచ్చి దేవుడిని సంపాదించుకో. అందుకోసమే మన టైం, అందుకొరకే తెలివితేటలు, అందుకొరకే తెలివితేటలు ఆయన్ని అర్థం చేసుకోవడానికి, ఆయన్ను ఎదగడానికి, మనల్ని మనం అర్థం చేసుకోవడానికి. కావున పిల్లరా, ఆయన అనంత జ్ఞాని అన్న మాట దగ్గర, ఆయన అనంత జ్ఞానాన్ని మనకు బోధించడానికి ఉన్న ఎవిడెన్స్ క్రియేషన్, సృష్టి, ప్రాముఖ్యంగా ఈ హెవెన్స్ ఆకాశ భూమి, సముద్రాలు, పర్వతాలు, జంతువులు, మనం ఇంకా ఈ అంశాన్ని స్టడీ చేయగలం. ప్రాముఖ్యంగా అమూల వాక్యాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. ఇక్కడ చివరి మాట చదువుకొని ముగించుకుందాం. హెబ్రీ పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చదివితే రాయబడుతున్న మాట, విశ్వాసమున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. అండర్లైన్ చేద్దాం. అదృశ్యమైనవి ఉన్నాయి, కంటికి కనిపించినవి మాత్రమే ఉన్నాయి కాదు, అదృశ్యమైన వాటి కోసం మాట్లాడుతున్నాడు. 3వ వచనం, ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనవి కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనిచున్నాము. ఈ టాంజిబుల్ థింగ్స్, ఈ విజిబుల్ థింగ్స్ ఇన్విజిబుల్ థింగ్స్ తో తయారయ్యాయి. అదృశ్యమైనవి ఉన్నాయి, దృశ్యమైనవి అదృశ్యమైన వాటి చేత నిర్మించబడ్డాయి. ఈ మాలిక్యులర్ సైన్స్ లోకి వెళ్తే మనం మాలిక్యూల్స్ కోసం మాట్లాడుతున్నప్పుడు, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ కోసం మాట్లాడుతున్నప్పుడు ఎవరు చూసారు, ఎవరు కనబడుతున్నారు? చక్కగా వాటిని ప్లస్ మైనస్ అని వివరించి మాట్లాడుతున్నారు కదా. అవును, ఆటమ్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ అదృశ్యమైనవి, వాటి చేత దృశ్యమైనవి నిర్మించబడ్డాయి. అదృశ్య దేవుడు ఉన్నాడు, ఆత్మరూపైన దేవుడు ఉన్నాడు. ఆయన జ్ఞానమే దీని అంతటినీ కలగజేసింది. కావున ప్రభునందు పిల్లారా, ఆయన అనంత జ్ఞాని, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆ అనంత జ్ఞాని అయిన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనకు తండ్రి, మనతో మాట్లాడాలనుకున్నాడు, మన కొరకు ఈ సంగతులు రాయించాడు. జ్ఞానాన్ని సంపాదించుకొని జబ్బులు ఎగరేయడం వల్ల ఉపయోగం లేదు, కానీ మన జ్ఞానం, మన బుద్ధి, మన తెలివి ఆయనకు లోపడటం, ఆయనకు నచ్చినట్టుగా జీవించడం, ఆయన ఇంప్రెస్ చేయటం. ఆయన జ్ఞాని మాత్రమే కాదు, ప్రేమాస్వరూపి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన బిడ్డలో మనము ఆయన గణపరుద్దాం, ఆయన చిత్తం చేద్దామని లేఖనాలు మాట్లాడుతూ ఉండగా, అనంత జ్ఞాని అని దేవుడు, నువ్వెంతో నా దగ్గర ప్రూవ్ చేసుకో అంటలేదు, కానీ నేను నిన్ను చేశాను, నా స్వరూపంలో చేశాను, నా పోలికలు చేశాను అని మాట్లాడుతూ ఉండగా, భక్తులందరూ కీర్తనకారుడు ఆ 147వ కీర్తనలో సాగిలి పడుతున్నాడు, ఆరాధిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. 147వ కీర్తన 5వ వచనం, మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానానికి మితి లేదు. ప్రభుని అర్థం చేసుకుందాం, ఆరాధిద్దాం, సాగిలి పడుతాం. మిగతా వాళ్ళకు కూడా ఈ గొప్ప దేవుడిని తెలుసుకోవడానికి మనం నోరు తెరుపుతాం. అటు కృప మనందరికి ప్రభు అనుగ్రహించిన గాక. ఆమేన్.